ఒకప్పుడు కోసల దేశంలో ఒక మహాపండితుడు ఉండేవాడు. కోసలేషు ద్విజః కశ్చిత్ దేవదత్తః అతివిశ్రుతః అనపత్యశ్చకారేష్టిం పుత్రాయ విధిపూర్వకం. కోసల దేశానికి రాజధాని అయోధ్యానగరం. ఈ అయోధ్యానగరంలో దేవదత్తుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. ఈయన అతి విశ్రుతుడు అంటే బాగా ప్రసిద్ధికెక్కినవాడు. విశ్రుత ప్రసిద్ధికెక్కినవాడు, అతి విశ్రుత సుప్రసిద్ధి పొందినవాడు. అనగా ఆ రోజుల్లో దేవదత్తుడిని ఎరగని వాళ్ళు లేరు, ఏ ఛానల్లో చూసినా ఆయనే కదా. అందువల్ల ఆ పుణ్యాత్ముడికి బాగా పేరు వచ్చింది. ఆహా, దేవదత్తుడిని ఇవాళ చూశాం, దేవదత్తుని పురాణం విన్నాం, దేవదత్తునితో మాట్లాడాం, దేవదత్తుని ఉచ్చారణ విన్నాం అని జనమంతా ఆయన గురించే పలికేవారు. ఈ విధముగా కోసల దేశములో ఏ మూలకు వెళ్ళినా దేవదత్తుడు 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 అని ఆయన గురించే జనం మాట్లాడేవారు. అంత ప్రసిద్ధికి ఎక్కట ఆయన. కొద్దిమందికి అరుదుగా అలా ప్రసిద్ధి వస్తుంది. ఎంత గింజుకున్నా, మనం ఎంత ప్రచారం చేసుకున్నా, ప్రచారం తనంత తను రావాలి తప్ప ప్రచారం మనం చేసుకుంటే వస్తుంది? 24 గంటలు మనమే అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇచ్చి వేయించుకుంటే వస్తుందా? అబ్బే, ప్రచారం అనేది భగవంతుని అనుగ్రహంతో కొందరికి స్వతసిద్ధంగా వస్తుంది. అలా వచ్చేసింది ఆయనకి. ఆయనకి ఆ రోజులలో 6,000 బరువుల బంగారం ఉందట. అంటే ఆ బంగారాన్ని గుంటూరులో ఉన్న మొత్తం పౌరులందరికీ ఒక్కొక్కరికి తులం బంగారం ఇస్తే కూడా ఇంకా ఆయన దగ్గర సగం బంగారం మిగులుతుంది. గుంటూరులో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ ఇంతమందికి తొలకో తులం ఇచ్చినా సరే మిగులుతుందిట. అంత బంగారం ఆయన దగ్గర ఉంది, అంత సంపన్నుడు. ఈ సువర్ణంతో పాటుగా ఇంక ఇంట్లో నవరత్నాలు ఉన్నాయి. ఇంకా ఆయన ఇల్లు 1,000 ఎకరాల పొలములో కట్టుకున్న విశాలమైన భవనం. 1,000 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నట్టు ఆ రోజుల్లో మహానుభావుడు ఎంత సంపాదించాడు. ఇంకా పొలాలు 10,000 ఎకరముల పొలాలు ఉన్నాయి. చెరకు, వరి, గోధుమ ఇవన్నీ పండించే పంటల భూములు అవి కూడా. సరయూ నదీ తీరంలో ఉన్న, నదీ తీరములో ఉన్న సారవంతమైన భూములుట. అంటే ఐశ్వర్యవంతుడు ఆయన. పొలాలున్నాయి, స్థలాలున్నాయి, గృహముంది, నగలున్నాయి, నవరత్నాలున్నాయి. ఇంక వీటితో పాటు ఇంటి నిండా దాసదాసీ జనాలు. ఆయన ఆ అంటే పనిచేసి పెట్టేవాడు, ఊ అంటే పనిచేసి పెట్టేవాడు ఉన్నారన్నమాట. వాహనములున్నాయి, అన్నిటికీ మించి పాండిత్యముంది. వేద పండితుడు, ఆయనకి అనుకూలవతి అయిన భార్య కూడా ఉంది. ఈ సాధారణంగా డబ్బుంటే పాండిత్యం ఉండదు. పాండిత్యం ఉంటే సకాలంలో పెళ్ళి అవ్వకపోవచ్చు, పెళ్ళైనా అందగత్తి లభించకపోవచ్చు. ఈయనకి అన్నీ కుదిరేట. సంపదలు ఉన్నాయి, పాండిత్యం ఉంది, మంచి విప్రవంశంలో పుట్టాడు. బ్రహ్మాండమైన సౌందర్యం కలిగిన మహాసుందరీమణి భార్య అయ్యింది. సుందరీమణి అవడం ఒక ఎత్తు, అనుకూలవతిట. భర్తగారు ఏం చెబితే చేసేది. అందగత్తెలైన భార్యలందరూ భర్తగారి మాట వింటారనే ఉంది. నీ మొహం తగలేని, మొహానికి మా నాన్న అంటగట్టాడు అని తట్టేది కాదట. మీరేం చెబితే అదేనండి, మీ పదధూళి చాలండి అనేది ప్రాబ్లం. ఆవిడ అనసూయ, అరుంధతి వీళ్ళందరికంటే గొప్పది. ఈ విధంగా ఆయన జాతకం మహాయోగ జాతకమై నడిచింది. కానీ ఏం లాభం? పెళ్ళై 16 సంవత్సరాలు గడిచిన ఇంత ఐశ్వర్యం, ఇన్ని కీర్తులు, ఇన్ని సంపదలు, భార్యా సంపద కలిగి పిల్లలు మాత్రం లేరట. ఎక్కడ పెట్టాడు భగవంతుడు లోటు? ఏదో ఒక లోటు పెడతాడండి ఆయన. భార్య ఉండి, భర్త ఉండి, సంపదలు ఉండి, కీర్తి ఉండి, డబ్బు ఉండి, ఉద్యోగం ఉండి, అన్నీ ఉన్నవాడికి ఏదో ఒక చోట పెడతాడు ఒక తంట. ఆ తంట ఒకటి పెట్టకపోతే, ఆ బాధ ఒకటి పెట్టకపోతే రెచ్చిపోడు మనిషి మరి. అందుకని భగవంతుడు ఏదో ఒక కష్టం కాస్త అలా అలా తగిలిస్తాడు. అప్పుడు కష్టం ఉంటే కానీ వాడు బాగుపడ్డానమాట. ఈతడికి సంతానం లేదట. పెళ్ళై 16 ఏళ్ళు అయింది, ఏం లాభం? ఒక్క పిల్లాడు లేడు. ఆయనకి భయం వేసింది, ఇంత ఆస్తి ఉన్నది, రేపు వారసుడు ఎవడు? పోనీ వారసుడిని ఓ పక్కన పెడదాం, ఆస్తిని పక్కన పెడదాం, రేపు పొద్దున్న నేను మరణించాక గయ్యకి వెళ్ళి శ్రాద్ధం పెట్టేవాడు ఉండాలి కదా, లేదా బదరీ వెళ్ళి అక్కడ బ్రహ్మకపాలంలో నా కోసం తద్దినం పెట్టేవాడు ఒకడు ఉండకపోతే ఎలాగా? తండ్రికి మరణానంతరం కార్యములు, ఉత్తర కార్యములు చేసే కొడుకు లేకపోవడం దురదృష్టం కదా. వారసుడు లేకపోవడం నిజంగా నా జీవితానికి పెద్ద లోటు అనుకున్నాడు ఆయన. పైగా కొన్ని రకాల కథలు విని విని, చదివి చదివి, పిల్లలు లేకపోతే స్వర్గం ఉండదని ఒక భ్రమ కూడా కలిగింది ఆయనకి. స్వర్గో నైవచ నైవచ అని స్వర్గం ఉండదట పుత్రులు లేకపోతే అనుకున్నాడు ఆయన. వెంటనే ఆయన ఎక్కడెక్కడ పండితుల్ని పిలిచాడు. అయ్యలారా, పిల్లలు లేకపోతే సద్గతులు ఉండవు అంటారు, నాకు ఒక్క కొడుకు కూడా లేడు, దయతో నాకు పుత్రుడు వచ్చే మార్గం చెప్పండి అని అందరిని అడిగట. ఒక్క ఆయన అన్నాడు, ఎందుకు వచ్చిందిరాని ఆయన, హాయిగా భగవద్ధ్యానం చేసుకుని నీ ఆస్తి అంతా ఎవరికో సన్యాసులకి వాళ్ళకి దానం చేసి నువ్వు నీ పెళ్ళం ఎక్కడో చోట తపస్సు చేసుకుంటే ముక్తి పొందుతారు, ముక్తికి కొడుకే కావాలా, కొడుకులున్నంత మాత్రం చేతే ముక్తి వచ్చేటట్టు ఈ లోకంలో ఎంతోమంది ముక్తి పొందుతారు, కాబట్టి పుత్రులు లేకపోతే మోక్షం రాకపోవటం ఉట్టి అసత్యం, తపస్సు చేసి తరించవచ్చు అని కొందరు చెప్పారు. అయినా వినలేదు ఆయన. మన కోసమని కాళహస్తీశ్వర శతకంలో దుర్జట గొప్ప పద్యం చెప్పాడండి. ఆయన చాలామంది ఈ పద్యం చదువుకుని తరించాలనే కోరికతో పద్యం చెబుతున్నాను. పిల్లలు లేరు, మనకి అపరకర్మలు చేసేవాళ్ళు ఉండరు, ఉత్తర క్రియలు ఉండవు, పిండం పెట్టేవాళ్ళు ఉండరు, దాంతో మనకి గండం వస్తుంది, ఉత్తమ గతులు ఉండవు, సద్గతులు ఉండవు అనే బెంగ వద్దు అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర మహాత్మల్లో. అది కూడా శివపురాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాడు. ఏమన్నాడు ఆయన, కొడుకుల్ పుట్టరటం తునేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేసున కనేకుల్ వారి చేయగతుల్ పడ్డశల్ పుత్రులు లేనియాసుకునకున్ వాటిల్లినే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. కొంతమంది పిల్లలు లేరు, ముక్తి లేదు అని ఏడుస్తారు, కొడుకులు పుట్టరు అని ఏడుస్తారు. కొడుకులు పుడితే మోక్షం ఏమిటి ఎవడు చెప్పాడు అని ఆయన, అది ఏదో కొన్ని నరకముల నుంచి బయటపడడానికి ఒక కొడుకుల్లో కొంత ప్రయోజనం తప్ప కొడుకులు లేకపోతే ముక్తి రాకపోవడం అనేది ఉండదు. ధృతరాష్ట్రుడు ఉన్నాడండి, ఆయనకి 100 మంది కంటే ఎక్కువ కొడుకులు లేరు. కౌరవేశున కనేకులు, ఎంతమంది కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళలో ఒక్కడైనా ఆయనకి చచ్చాక తిలోదకములు ఇవ్వడానికి బతికారా? అంతా చచ్చారు. తండ్రే కొడుకులకి ఉత్తర క్రియలు చేశాడు. కాబట్టి కొడుకులు లేకపోతే మోక్షము రాదనేది భ్రమ, కొడుకులున్నంత మాత్రము చేతనే ముక్తి వస్తుందనేది భ్రమ. ధృతరాష్ట్రుడే ఉదాహరణ అన్నాడు ఆయన. శ్రీశుకుల వారు సంతానం లేకపోతేనే, అసలు వాళ్ళతో ఏ సంబంధం లేకపోతేనే ఆయన ముక్తి పొందలేదా? కాబట్టి సంతానము ముక్తి ఈ రెండు కోణములు, ముక్తికి సంతానముతో సంబంధం లేదు. నీ సత్కార్యములే నీకు సత్సంతానమే ముక్తి ఇస్తాయి. మంచి పనులు చేస్తే ముక్తి వస్తుంది తప్ప పిల్లల వల్ల వస్తుంది అనేది భ్రమ అన్నాడు ఆయన. దానికి ఉదాహరణగా పురాణ గాథలు ఎన్నో ఇస్తాడు ఆయన. శివపురాణంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఎంతోమంది మహాత్ములు ఎవ్వరూ తమకు తోడు లేకపోయినా తాము ఒక్కరే తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సత్కార్యాలు చేయండి. ఎందుకండి, దేవీ భాగవతం శ్రద్ధగా వింటే వాడు ముక్తి పొందుతాడు. వాడికి అసలు ఏ బంధంతో, ఏ దానముతో, ఏ క్రియతో సంబంధం లేదు లేదు లేదని వ్యాసుల వారు కొన్ని 100 పర్యాయాలు చెప్పారు. ఇందులో చూడండి, మనం ఎంతోమందిని చూసాం, యావత్ జీవితం పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళు, వాళ్ళంతా కూడా దేవీ భాగవతాన్ని గానం చేసి విని పారాయణ చేసి చెప్పి తరించారు. అయినా సరే ఈయనకి నచ్చలేదు ఆ మాట. ఏమండి, మీరు ఎన్ని చెప్పినా నాకు కొడుకు కావాలనిపిస్తోందండి. కొడుకు అంటూ ఉంటే నా ఆస్తి వాడికి ఇవ్వచ్చండి, ఇంట్లో పిల్లలు ఉంటే అందం వేరండి, పిల్ల జల్లాలేని ఇల్లు కూడా ఇల్లేనా, నాకు పిల్లలు పుట్టే మార్గం చెప్పండి అని ఋషులందరినీ అడిగేవాడు. అప్పుడు కొంతమంది ఋషులు, నాయన సత్సంతాన ప్రాప్తికి సులభోపాయం పుత్రకామేష్టి యాగం. ఇష్టి అంటే యజ్ఞం, కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం, పుత్రకామేష్టి అంటే కొడుకులు కావాలనే కోరికతో చేసే యజ్ఞం. నాకు కొడుకులు కావాలి, నాకు కొడుకులు కావాలి అని ఎవరైనా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞమునకు పుత్రకామేష్టి, దానివల్ల ఆ యజ్ఞం సక్రమంగా జరిగితే కొడుకు పుడతాడు. అలాగే మిత్రకామేష్టి, శత్రువులు మిత్రులు అవ్వాలనే కోరికతో చేస్తే మిత్రులు అవుతారు. కాబట్టి మొత్తం మీద యాగములు చాలా రకాలుగా ఉంటాయి. పుత్రకామేష్టి, మిత్రకామేష్టి, ఇలా ఏది కామము, ఏది కావాలనే కోరికతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలితం ఉంటుంది. అలాంటి యాగం పుత్రకామేష్టి చేస్తే నీకు కొడుకు పుడతారు అని కొందరు చెప్పారు. అప్పుడు ఆయన, అన్నపత్య చకారేష్టి పుత్రాయ విధిపూర్వకం తమసా తీరమాస్థాయ కృత్వా మండపముత్తమం. ఓహో, పుత్రకామేష్టి చేస్తే కొడుకు పుడతాడన్నమాట, కాబట్టి ఆ యజ్ఞం చేస్తాననుకున్నాడు. ఇది కృతయుగంలో జరిగింది, అందుకే రాముడి కథ ఇక్కడ చెప్పలేదు వాడు ఉదాహరణగా. ఇదే త్రేతాయుగంలో రాముడు దశరథునికి కుమారుడిగా పుట్టిన తర్వాత కనుక జరిగి ఉంటే, ఇదిగో చూడు ఈ కోసల దేశంలో ఒకప్పుడు దశరథుడు యజ్ఞం చేశాడు, ఆయనకి రాముడు పుట్టాడు అని చెప్పేవాడు. కానీ రాముడి కంటే బాగా ప్రాచీనుడు ఈయన, అందువల్లే ఈ కథ చెప్పారు. ఈ యుగాలు వేరు. మనకి చాలాసార్లు చెప్పాను మీకు, ఏమని వేదవ్యాసుల వారు ప్రతి యుగంలో పుడతారు. ఇది పద్మకల్పములో కథ. ఇప్పుడు కల్పంలో అయితే శ్వేతవరాహ కల్పము అంటాం. వ్యాసుడు ఈ కథని పద్మకల్పంలో చెప్పాడు. అది కూడా ఆయన ద్వాపరయుగంలో చెప్పాడు. కానీ ద్వాపరయుగంలో చెప్పిన ఈ కథ ఎప్పుడూ కృతయుగం నాటి కథ. కృతయుగం నాటి కథ రామసుడు ఎలా చెప్పాడు అంటే, రామసుడికి బ్రహ్మాండమైన ఆయువు ఉంది కనుక. ఆయువు ఇదివరకు మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు, చెప్పించి కథ మళ్ళీ చెప్పక్కర్లేదు కనుక. రామసుని ఆయువు తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఆయువు లాంటి ఆయువు ఎవరికి ఉండదు. ఈ రామసుని కథ వినలేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. అప్పుడు చాలామంది వినలేదంటారు. అయితే మళ్ళీ చెప్పాల్సిందే, చాలా కాలం క్రితం ఇంద్రుడికి కొత్తగా ఇల్లు కట్టుకోవాలని కోరిక కలిగింది. ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవడూ లేనటువంటి ఎవడూ కట్టుకొని ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలని కోరిక కలిగింది. విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మ, అపూర్వమైన గృహ నిర్మాణం చెయ్యి. అటువంటి ఇల్లు ఇంక ఈ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. నా ఇల్లు లాంటి ఇల్లు ఎవరికి ఉండకూడదు. అటువంటి గొప్ప ఇల్లు కట్టు అనగానే విశ్వకర్మ బ్రహ్మాండమైన ఇల్లోటి కట్టాడు. ఆ ఇల్లును చూసిన ఇంద్రుడు, బాగానే ఉంది కానీ ఇందులో ఈ లోపం ఉంది, కూలగొట్టి మళ్ళీ కట్టన్నాడు. మళ్ళీ ఇల్లు కట్టాడు ఆయన. అబ్బే ఇంకా నచ్చలేదు నాకు, ఇది అపూర్వంగా లేదు, పడగొట్టి మళ్ళీ కట్టన్నట. ఇలా ఈయన ఇల్లు కట్టడం, ఆయన నచ్చలేదనడం, ఈయన పడగొట్టడం, 1000 ఇళ్ళు కట్టేట్టేలాగా 1000 ఇళ్ళు పడగొట్టించేశాడు ఆయన. దాంతో విశ్వకర్మ బుర్రగొక్కుని, ఇది ఎక్కడ గొడవరా, ఈ ఇంద్రుడికి ఇళ్ల పెచ్చ పట్టింది, పోని కష్టపడి మంచి ఇల్లు వాస్తుపూర్వకంగా కట్టిన, అబ్బే బాగాలేదు ఇంకొంచెం అందంగా కట్టంటాడు, నా 100 ఎన్ని రకాల అందాలతో కట్టను అనుకుని విసిగిపోయాడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు రాగానే వినయంగా నమస్కరించి, విశ్వకర్మ అయ్యా, ఇంద్రుడి కోసం కొత్త కొత్త ఇళ్ళు కట్టలేక నానాయాతన పడుతున్నాను. ఇంద్రుడు అపూర్వ గృహం కట్టంటాడు, ఎంత బాగా ఇల్లు కట్టినా నచ్చలేదంటాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ గృహ నిర్మాణ బాధ నుంచి బయటపారేసి శాంతి కలిగించన్నట. అనగానే, నీకెందుకు నీ సంగతి నేను చూసుకుంటానని నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర బాగున్నావు అన్నట. నమస్కారం నారద మునీంద్ర అని కూర్చుని అహంకారంగా ఇంద్రుడు నమస్కరించాడు. ఆయన ఆశీర్వదించి, తక్షణం మనం భూలోకానికి అడదామన్నట, మీరు పిలిస్తే కాదనకూడదు, మీతో పాటు భూలోకానికి వస్తాను అన్నాడు ఇంద్రుడు. నారదుడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు. ఈ ఇద్దరు భూలోకంలో దండకారణ్యం దగ్గరకు వచ్చారు. ఆ దండకారణ్యంలో ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నెత్తి మీద చిరిగిపోయిన చాప పెట్టుకుని ఒక ఋషి కూర్చుని ఉన్నాడు. ఆ ఋషికి ఒళ్ళంతా వెంట్రుకలే, ఒక వక్షస్థలం మీద మాత్రం, ఏది ఈ వక్షస్థలం మీద బెత్తెడు మేల వెంట్రుకలు ఊడిపోయి నున్నగా ఉంది. కొంతమంది బట్టబుర్ర వాళ్ళకి వెనకాతలు చూడండి, నున్నగా ఉండి చూడండి, చక్క చౌడుగా అందంగా విష్ణు చక్రంలాగా, అలా ఆయన వక్షస్థలం మీద ఈ బెత్తెడు నేల మాత్రం నున్నగా ఉందిట. మిగతా శరీరం అంతా వెంట్రుకలతో ఉన్నాడు. ఆ వెంట్రుకలు కూడా అందంగా ఉన్నాయండి. కొంతమందికి బొచ్చుంటే అసహ్యంగా ఉంటుంది, కానీ ఆయన ఆ వెంట్రుకలతో ఎంతో అందంగా ఉన్నాడు. ఆయన నెత్తి మీద చిరిగిన చాప మాత్రమే ఉంది. ఆయన కింద ఓ దర్భం వేసుకుని దాని మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు. నారదుడు వచ్చి వినయముగా ఆయనకి నమస్కరించాడు. ఆయనే రోమశ మహర్షి. ఒళ్ళంతా రోమములున్నాయి గనక రోమసుడు అన్నారు. నారదుడంతటి వాడు ఈ ఋషికి నమస్కరించాడంటే ఈతడు సామాన్యుడు కాడు అనుకుని ఇంద్రుడు కూడా నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఏమీ ఎరగనట్టుగా, అన్నీ ఎరిగి కూడా ఎరగనట్లుగా, మహర్షి నాకు చిన్న అనుమానం, నేను ఎంతోమంది ఋషులను చూశాను, వాళ్ళంతా ఆశ్రమాలు కట్టుకున్నారు, మళ్ళీ ఆశ్రమాల్లో కొందరు గుడిసెలు వేసుకుంటే కొందరు మంచి మంచి భవనాలు కట్టుకున్నారు, ఆశ్రమాలకు వెళ్ళి ఉపాశ్రమాలు ఉన్నాయి, మీకు ఒక్క ఆశ్రమం లేదు, గుడిసె కూడా లేదు, చెట్టు కింద అది కూడా చిరిగిపోయిన చాప నెత్తి మీద పెట్టు కూర్చున్నారు. చెట్టు కింద కూర్చున్నారు, ఆశ్రమం లేదు, పోని అలా కూర్చున్న మంచి ఆసనమైనా ఉండాలిగా, ఆసనం కూడా చింకి చాప, ఎంత సింపుల్గా ఉన్నారు, మరీ బొత్తిగా చింకి చాప నెత్తి మీద పెట్టుకుని ఆశ్రమం కూడా కట్టుకోకుండా చెట్టు కింద కాలక్షేపం చేసుకున్నారు ఏమిటి అన్నాడు. నారదునికి అన్నీ తెలుసండోయి, అయినా తెలియనట్లుగా ఏమిటి ఇలా కూర్చున్నారంటే, అప్పుడు రామసుడు, నారద నేను అల్పాయుష్కుణ్ణి, ఆయుష్ తక్కువ నాకు,
ఇవాళ్ళుండి రేపు పోయేవాడిని నాకెందుకయ్యా ఆశ్రమాలు. ఏదో గుంటూరు వాళ్ళు అంటే 100 ఏళ్ళు బతుకుతామని వాళ్ళకి నమ్మకం కనుక మంచి మంచి బిల్డింగులు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కట్టుకుంటారు, ఏసీ రూములు కట్టుకుంటారు. నేను అల్పాయుష్కొని ఎప్పుడు పోతానో తెలియదు, అందుకని నాకు ఆశ్రమాలు అక్కర్లా, ఈ చింకి చాప చాలు, అబ్బే ఎప్పుడైనా పోవచ్చు అన్నట్టు. అనగాని ఇంద్రుడు పక్కన ఉన్నాడుగా, నేను ఇంద్రుణ్ణి దేవేంద్రుణ్ణి, అమృతం తాగిన వాడిని, ఆయువు ఎక్కువ ఉన్నవాడిని, నా అమృతంతో ఎవరినైనా బతికించగలను, నేను అహంకారం ఉన్నవాడు గనక. మహర్షి మీరు అంత అల్పాయుష్కులా, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు ఆయువు పెంచుతాను, నా దగ్గర అమృతం ఉంది, అది కొంచెం పోసానంటే మీరు మాలాగా దేవతల్లా దీర్ఘకాలం బతుకుతారు, ఇంతకీ మీ ఆయువు ఎంత అన్నట్ట. ఇంద్రన్న నాకెందుకులే అమృతం, నాకు ఈ జపామృతం చాలు, అల్పాయుష్కుడి నాకు ఏ అమృతం వద్దు ఆయువు వద్దు అన్నట్ట. పోని చెప్పండి అన్నాడు ఆయన. ఇంద్రుడు ఇలా అనగానే, సరే చెబుతాను, నువ్వు అడిగావు కాబట్టి, అల్పాయుష్కుణ్ణి అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతాను. నీ ఆయువు ఎంతో తెలుసుగా నీకు, కలియుగం 432,000 సంవత్సరాలు, దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం, ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరాలు అది త్రేతాయుగం, కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు కృతయుగం, ఈ మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు, ఈ 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక ఇంద్రుడు ఢామ్ అంటాడు, ఇంద్రుడు చచ్చిపోతాడు, ఇంద్రుడి ఆయువు తీరిపోతుంది. అలా ఇంద్రులు 1,000 మంది వెళ్ళిపోతే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలు, అంటే బ్రహ్మగారికి ఒక పగలు గడవాలంటే 1,000×43,20,000 సంవత్సరాలు, బ్రహ్మగారి ఒక పగల్లో 1,000 మంది ఇంద్రులు వెళ్ళిపోతారట. బ్రహ్మకి రాత్రి కూడా అంతే, అంటే బ్రహ్మ రాత్రి గడవాలంటే 1,000 మంది వెళ్ళిపోవాలి. మొత్తం మీద బ్రహ్మగారికి ఒక డే అండ్ నైట్ ఒక రోజు గడవాలంటే 2,000×43,20,000 సంవత్సరాలు అప్పుడు బ్రహ్మగారికి ఒక్కరోజు. అలాంటి రోజులు 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం, బ్రహ్మగారికి 365 ఉండొచ్చుమా, 360 కాబట్టి బ్రహ్మకు ఒక సంవత్సరం అంటే 360×2,000×43,20,000 మానవ సంవత్సరాలు, ఇంత చేసి బ్రహ్మగారికి ఒక ఇయర్. అలా బ్రహ్మగారు 100 ఏళ్ళు బతుకుతాడు. అంటే బ్రహ్మ ఆయువు ఎంత, 100×360×2,000×43,20,000 బ్రహ్మాయువు. అప్పటికి బ్రహ్మ పెడతాట, మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి క్యాలిక్యులేటర్తో కట్టుకుని మీరే లెక్కేసుకోండి, అలా ఒక బ్రహ్మ వెళ్ళిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రు కూడిపోతుంది. ఒక బ్రహ్మ వెళ్ళిపోతేట, రాలిపోతే ఈయనకు ఒక వెంట్రుకు రాలుతుందిట, నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతే నేను చచ్చిపోతాను. ఇప్పటికే ఈ వక్షస్థలం మీద బెత్తడు వెంట్రుకలు రాలిపోయాయి, ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ రాలిపోగానే నేను చచ్చిపోతాను, అల్పాయుష్కొని నాకెందుకు బిల్డింగ్ అన్నాడు. ఈసారి మీరు ఇళ్ళకెళ్ళి బిల్డింగ్లు కట్టుకోండి, నాకు కూడా ఒక బిల్డింగ్ ఇవ్వండి, ఏ అంతే కదా. అంత ఆయువుని ప్రపంచంలో ఊహిస్తాడా, అసలు బ్రహ్మాయువే మనకి వెర్రెక్కుతుంది. అటువంటిది బ్రహ్మ పెడితే ఆయనకు ఊడేది ఒక వెంట్రుకట. అలాంటిది ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతారు, ఎప్పటికీ ఆయన ఒంటి మీద వెంట్రుకలు ఊడితే ఇంత ఆయువు కలిగిన రోమసుడు, నేను అల్పాయుష్కొని నాకెందుకయ్యా భవనం అన్నాడు. అనగానే ఢామ్ అని ఒక శబ్దం అయిందిట. ఏమిటి ఢామ్ అయ్యిందని నారదుడు పక్కకు చూశాడు, ఇంద్రుడు కింద పడిపోయి ఆయన మూతి పక్కకు పెట్టుకుని పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కొట్టుకుంటున్నట్ట, ఆయన కనువిపోయిందనమాట. నారదుడు ఎందుకు తీసుకొచ్చాడో అర్థమయ్యింది, ఎంత ఆయువు కలిగిన ఆయన చెట్టు కింద కూర్చుని చింకి చాపను ఎత్తివే తట్టుకుంటే నా బోడి ఆయువు నేనెంత, నేనేమో విశ్వకర్మని రోజుకో బిల్డింగ్ కట్టుంటున్నాను, అందుకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపడం కోసమే నారదుడు ఇక్కడికి తీసుకొచ్చి నాకు గొడపాటని చెప్పాడని అర్థమయ్యి నారదునికి ఆయనకి దండం పెట్టి వెంటనే స్వర్గానికి వెళ్ళి విశ్వకర్మ కమ్ హియర్ అని స్టాప్ కన్స్ట్రక్షన్ అన్నాడు. ఇది అపూర్వమైన కాళికా పురాణంలోని కాథ. అలాంటి మహాత్ములు ఈ లోకంలో ఎందరో ఉన్నారు, బ్రహ్మాయువుని మించిన ఆయువు కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆయువు కలిగిన వాడు కాబట్టి రామసుడు ద్వాపర యుగంలో వ్యాసుడికి ఎప్పుడో పద్మకల్పంలో గడిచిపోయిన కథని ఇప్పుడు చెబుతున్నాడు అనమాట. ఇలాంటి ఎన్ని కల్పములు చూసుంటాడు ఆయన చూడండి, ఎన్ని కల్పములు, కల్ప కోటి శతయీరపి అన్నాడు దేవీ భాగవతంలో, కోటి కోటి కల్పముల కథలు గుర్తున్నాయట. ఆయువు ఉండడం పక్కన పెట్టండి, ఆయు మనకి ఎంతైనా ఉండొచ్చుగాక, కానీ చిన్నప్పటి ఇవాళ చెప్పమంటే చెప్పగలరా? ఇవాళ చెప్పిన పురాణం యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రేపు చెప్పగలమా? అలాగే ఇన్నాళ్లుగా వింటున్న పురాణములు ఎన్ని జరిగాయో గుర్తుంటాయా? చిన్నప్పటి విషయాలే ఇవాళ గుర్తుండవే. అటువంటిది కోటి కల్పములలో జరిగిన విషయములు గుర్తుపెట్టుకు చెబుతాడట రామసుడు. ఆయన పౌరాణికుడు. మామూలు మానవులు రోజు పురాణాలు అలా చదువుకుపోయి లాగానాం పేకానాం వెనక్కి గింజుకుని నానాయాతన పడిపోయి ఈ మాత్రం పురాణాలు చెప్పి, మేం పురాణాలలో పండిట్స్, మాకు బ్రహ్మశ్రీ వాచస్పతి ఆ పుత్ర ఈ పుత్ర బిరుదులు మళ్ళీని ఇచ్చారని పుచ్చుకోవడమే కానీ మేమైతే మేము అర్హులమని పుచ్చుకోవటంలా, ఏదో ప్రేమతో మీరు ఇచ్చారు కాబట్టి సరస్వతీ పుత్ర అని అభినవసు కానీ పెద్దలు అన్నారని ఆనందంతో స్వీకరించడే తప్ప అహంకారంతో స్వీకరించరాదు. ఎందుకు చెబుతున్నామంటే ఇన్ని కోట్ల కల్పములలో జరిగిన విషయములన్నీ మస్తిష్కంలో పుస్తకం లేకుండా పెట్టుకుని ఎవరికి ఎప్పుడు ఏ సందేహం వచ్చినా తీర్చే, నిజమైన ధర్మ సందేహములు తీర్చే ఏకైక పౌరాణికుడు ఆ రోజుల్లో రోమసుడు. ఆయన ఎప్పటికీ మనకు ఆరాధ్యుడు. అందుకే వ్యాసుడు ఆయన చెప్పిన కథ చెప్పాడనమాట. కృతయుగంలో ఒకనొక కల్పంలో పద్మకల్పంలో జరిగిన కథ చెబుతున్నాను. కోసల దేశంలో దేవదత్తుడు అనేవాడు తమసా నదీ తీరములో పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయాలనుకున్నాడు. అయోధ్యానగరం తమసా నదీ తీరంలో ఉన్నది. రేపు సెప్టెంబర్లో 14వ తారీఖు నుంచి 20 వరకు అక్కడ నవాహం చేస్తున్నాం రామాయణం. అలాంటప్పుడు రామాయణం వినండి వచ్చి. అసలు తమసా నది ఎంత వేగంగా ప్రవహిస్తుందండి, సరదాగా అందులో ఈతాలు కొడుతూ ఉంటే అప్పుడు రాముడు లక్ష్మణుడు మన శరీరాన్ని స్పృశించినట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది. నాకు ఏ నది దగ్గరికి వెళితే ఆ నదీ దేవతలే కనపడతారు. పరమ పవిత్రమైనది తమసా నది, పరమ పవిత్రమైనది సరయూ నది. ఇటు తమసా ఇటు సరయు ఈ రెండు కలిసి, ఈ రెండు ఉపనదులు కలిసి కొంత ముందుకెళ్ళి గంగలో కలిసిపోతాయి. ఇటు తమసా నది ఇటు సరయూ నది ఈ రెండూ కూడా అయోధ్య నగరానికి కుడి ఎడమల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు కాశీ నుంచి లేక ప్రయాగ నుంచి బయలుదేరి అయోధ్య వస్తూ ఉంటే ముందుగా తమస కనపడుతుంది. తమసాని దాటిన వెంటనే అయోధ్య వస్తుంది. అయోధ్యను అయితే ఆనుకునే మనకి సరయూ నది ఉంటుంది. కాబట్టి ముందు తమసా నదిలో స్నానం చేసి అయోధ్యకు వెళ్ళేవారు పూర్వకాలంలో. ఈ రెండు కొంత దూరం వెళ్ళాక ఈ ఎడమవైపు నుంచి వస్తున్న సరయు, కుడివైపు నుంచి వస్తున్న తమస కలిసిపోతాయి. ఈ రెండు కొంచెం ముందుకెళ్ళాక కలిసి గంగానదిలో కలిసిపోతాయి. గంగానది కొంత దూరం వెళ్ళాక ప్రయాగ దగ్గర యమునని తలలో కలుపుకుంటుంది. అంటే గంగలో ఎన్ని నదులు కలిసాయి, గంగలో తమస కలిసింది, గంగలో సరయు కలిసింది, యమున కలిసింది, ఇలా అనేకమైన నదులు వాగులు వంకలు కలిసి 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 ఇవన్నీ ప్రయాగ దగ్గర నుంచి కాశీ వెడతాయి. అక్కడి నుంచి కాశీ నుంచి ముందుకెళ్ళి క్రమంగా పాట్నా వెళ్ళి అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఆపై బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇదన్నమాట గంగానది చేసే పని. అలాంటి గంగానది యొక్క ఉపనది తమసా నదీ తీరంలో మహాత్ముడు దేవదత్తుడు యజ్ఞవాటికి నిర్మాణం చేశాడు. అద్భుతమైన మండపాలు కట్టాడు. యజ్ఞవాటి కంటే అంత తేలికేం కాదు. ఆ రోజుల్లో చాలా శ్రద్ధగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేవారు. యజమాని యొక్క శాల, యజమాన శాల. మళ్ళీ యజమాని యొక్క భార్య ఒక దాంట్లో పడుకోవాలి, యజమాను దాంట్లో పడుకోవాలి. యాగమంటపాల్లో యజమాన శాల ఎప్పుడూ నైరుతిలో ఉంటుంది. దానికి వాయువ్యం దిగ్భాగంలో పత్నీ శాల, ఆయన భార్య పడుకునే శాల ఉంటుంది. రాత్రిపాటు యజ్ఞవాటికలోనే పడుకోవాలి వాడు. అలాగే ఆగ్నిధర శాల, అగ్నిని రక్షించే శాల ఉంటుంది. అరణి మధించటం, అక్కడి నుంచి ఏ రోజుకు ఆ రోజు యాగమంటపంలోకి అగ్ని తీసుకురావడం, ఇవన్నీ చేయబడే ఆగ్నిధర శాల. ఇది కాక ఋత్విక్ శాల, ఋత్విక్కులు వచ్చిన వాళ్ళు అందులోనే ఉంటారన్నమాట. ఇది కాక సదస్య శాల, వచ్చిన మహానుభావులైనటువంటి పండితులు పామరులు అంతా ఆసీనులై ఎక్కడో చోట కూర్చుని ఈ యజ్ఞం చూడడం పురాణాలు మొదలైనవి చర్చ చేయటం చేయాలిగా. ఈ విధంగా ఆడియన్స్ అంతా రావడం కోసం ఆడిటోరియం అనమాట, దానికి సదస్య శాల అని పేరు. ఇది కాకుండా ప్రత్యేకంగా అధ్వర్యుడు, హోత, బ్రహ్మ, ఉద్గాత అని నలుగురు ఉంటారు. ఈ నలుగురికి నాలుగు శాలలు, మధ్యలో యాగకుండములు. ఈ యాగకుండాలతో పాటుగా ద్రవ్యశాల అని ఒకటి ఉంటుంది. అందులో పప్పులు, ఉప్పులు, బియ్యములు, నవధాన్యాలు, నూనె, నెయ్యి మొదలైన అన్ని రకాలైన ద్రవ్యాలు ఉండాలి. ఇవి కాకుండా పూర్ణాహుతి శాల అని ఒకటి ఉంటుంది. అందులో పూర్ణాహుతి సామగ్రి ఉంటుంది. ఇవి కాకుండా సమిధలు, గంధపు చెక్కలు, ఇంకా రకరకాలైనటువంటి చితుకులు, రావి చితుకులు, మోదుగు చితుకులు ఇవన్నీ తెచ్చి వాటిని ఒక చోట పెడతారు. ఇలా అన్నిటికీ అన్ని శాలలు ఏర్పాటు చేయించాడు ఆయన. మహాపండితుల్ని, వేదజ్ఞానం కలిగిన వాళ్ళని పిలిపించాడు. అపూర్వ యాగమంటప నిర్మాణం చేయించాడు. శ్రద్ధగా ద్రవ్యలోపం చెయ్యకుండా, డబ్బు దగ్గర పిసినుగొట్టుతనం చూపించకుండా, క్రియలో లోపం చూపించకుండా, శ్రద్ధలో లోపం చూపించకుండా యజ్ఞం మొదలుపెట్టాడు. 9 రోజులు చేసేట యజ్ఞం ఆయన పుత్రకామేష్టిని. ఇప్పుడు ఇందులోకి బ్రహ్మగా ఎవరిని ఎన్నుకున్నాడు? సుహోత్రుడు అని ఒక పండితుడు ఉన్నాడు. సుహోత్రుణ్ణి యజ్ఞమునకు బ్రహ్మని చేశాడు. ఎప్పుడు బ్రహ్మ అన్నవాడు ప్రధానవేత్త, యజ్ఞమునకు మొట్టమొదటివాడు, అందరిలోకి ఉత్తమ పూజారుహుడు బ్రహ్మ. ఆ తర్వాత ఈ బ్రహ్మకి సాయం చేసి యజ్ఞంలో నెయ్యి మొదలైనవి వేసేవాడిని అధ్వర్యుడు అంటారు. యాజ్ఞవల్క్య మహర్షిని అధ్వర్యుణ్ణి చేశాడు. ఈ యాజ్ఞవల్క్యుడు అంటే వైశంపాయనుడి శిష్యుడు కాస్తమా, ఆ కృతయుగంలో ఇంకో యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు, ఆయన్ని అధ్వర్యుణ్ణి చేశాడు. బృహస్పతిని పిలిచాడు. ఆనాటి బృహస్పతి పేరు అంగిరుడు. ఈ బృహస్పతి ఇప్పుడున్న బృహస్పతి కాకుండా పద్మకల్పంలో బృహస్పతి. ఆయనని హోతగా పిలిచాడు. ప్రస్తోతారం, మళ్ళీ ఆయనకి సాయం చేసేవాణ్ణి పైలుడు అనేవాడిని పెట్టాడు. సామవేదం, సంగీతం చదవడానికి గోభిలుండి పిలిచాడు. ఎందుకంటే సామవేదం వేదాల్లో చాలా గొప్పది, అది సంగీత ప్రధానమైనది. మధురమైన కంఠంతో చక్కగా ఏ స్వరం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించాలి. అలా ఉచ్చరించకపోతే వాడిని సామవేద పండితుడు అన్నారన్నమాట. సరిగమ పదని అనే సంజ్ఞలు ఎంత మధురంగా ఉచ్చరించాలండి. శాస్త్రం అంటే శాస్త్రం అనాలి, శాస్త్రం అంటారు కొంతమంది. చూసారా మీరు, ఇప్పటికీ చాలామందికి శాఖి సాకి తేడా లేదు. శాస్త్రం ఏం చెబుతోందంటే అంటాడు, అక్కడే సవాడి శాస్త్రం అంటే మనకు అర్థమైందనమాట. అందువల్ల ఏ పదమును ఎట్లు ఎలా ఉచ్చరించాలి. ఇచ్చు యశానాం తాలుహు, శ అనేది తాళవ్యం, సా అనేది దంత్యం, ఈ రెంటికి తేడా తెలియదు అయ్యే. అలాగే పలకవలసిన శబ్దాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి హా కింద నా ఒత్తున్న వహిని అని చదవకూడదు, వన్నీ అని చదవాలి. ఇవన్నీ మనకి తెలియాలి, శబ్దజ్ఞానం కావాలి. ఇవన్నీ కలిగి ఎక్కడ కంఠంలో జీర రాకుండా ఏ రాగం ఎలా పలికించాలో పలికించడానికి ఒక ఉద్గాత కావాలి. అంటే అంత స్వరమాధుర్యము, శబ్దజ్ఞానము కలిగినటువంటి వాడిని ఉద్గాత అంటారు, గానము చేయువాడు. గోభిలుడని ఆ రోజుల్లో ఒక ఋషి ఉండేవాడు. ఈ గోభిలుడు సామగానంలో ఆరితేరిన వాణ్ణి. అందుకని ఈ గోభిలుణ్ణి పిలిచి, నువ్వు ఉద్గాతవి, సామవేదమును మధురముగా చదువు అని ఆయన్ని పురమాయించాడు. ఇంకా మహాపండితుల్ని, సభ్యుల్ని పిలిచాడు. ఎంతమంది వచ్చారు, యజ్ఞం మొదలయ్యింది. ఇంకా ఆఖరి రోజు 9వ రోజులోకి వచ్చారు. ఈ రోజు ఒక్కటి గడిచిందంటే పూర్ణాహుతి అయిపోతుంది, అవభృత స్నానం చెయ్యొచ్చు. ఆ సమయంలో ఉద్గాత సామగశ్రేష్ట సప్తస్వర సమన్వితం రథంతరమగా ఎత్తు స్వరితేన సమన్వితం. ఈ 9వ రోజు చిట్ట చివరిగా రథంతర గాయత్రిని, సామవేదాన్ని ఉద్గాతయైన గోభిలుణ్ణి చదవమన్నారు. గోభిలుడు వచ్చాడు, సామవేదం అపూర్వంగా చదివాడు. సప్తస్వర సమన్వితం, సరిగమ పదని అనేక రాగాల్లో పలికించాడు. పైన ఉన్న మంత్రాలన్నీ కూడా సరిగమ పదని సంజ్ఞలు ఎలా ఉన్నాయో అలా చదవాలన్నమాట, అంత మధురంగా చదువుతున్నట్టు ఆయన. నిజంగా ఆయన సామవేదం చదువుతూ ఉంటే ఆ గాత్ర మాధుర్యానికి, సంగీత మాధుర్యానికి ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చాయి, రాళ్ళు కరిగిపోతున్నాయట, అంత బాగా చదువుతున్నాడు. కర్మయోగం వల్ల ఇదిగో ఒక ఆవిడ కసకం తగల దగ్గుని రంపని ఎవడాపుకోగలడు, ఈయనకు కూడా ఎక్కడో రంప చేసినట్టుంది. తదాస్య స్వరభంగో భూత్కృతే శ్వాసే ముహుర్ముహు. హఠాత్తుగా ఆయాసం వచ్చింది, కఫం కంఠానికి అడ్డం పడింది, దానితో స్వరభంగం అయ్యింది. శ్వాస తీసుకునేటప్పుడు ఆయన కొంచెం ఆయాసపడ్డాడు. ఆ గాలి తీసుకోవడంలో ఒక స్వరం తప్పింది. సంగీతం పాడేటప్పుడు స్వరం తప్పితే ఒప్పుకోరండి. మనకి శంకరాభరణాలు చూపించరా, రాగం ఏమిటి నువ్వు పాడుకున్నది ఏమిటంటాడే. వాళ్ళ కూతురు కూడా, పెళ్ళి కూడా చెడగొట్టేసి మరీ తిడతాడు. అక్కడ పెళ్ళా కూతురా ఇవేం ఉండదు, స్వరభంగం అయిందంతే. ఇక స్వరభంగం అయితే వాళ్ళకి ఏ కోపం వస్తుందో తెలియదు అన్నమాట. అలాగే పాపం ఈయన కర్మయోగం వల్ల, ఎవరి కర్మయోగం వల్ల కానీ మొత్తం మీద, గోపిలుడు సామం చదువుతూ ఉండగా స్వరం కొంచెం తప్పింది. అక్కడున్న ఋషులంతా పాపం ఆయనకి ఆయాసం వచ్చింది, స్వరం తప్పింది అనుకున్నారు, ఏం మాట్లాడలేదు. కానీ యజ్ఞం చేయించుకుంటున్న ఆయన కూడా పండితుడేగా, ఆయనకి డబ్బు ఉంది, కీర్తి ఉంది, పండితుడు. అందుకని వెనక ముందు చూడకుండా పళ్ళు పటపట కొరుకుతూ మూర్ఖోసి ముని ముఖ్య అద్య స్వరభంగస్వయాకృత అన్నట్ట. మూర్ఖుడివిరా నువ్వు, నేనేమో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ తమసా నదీ తీరంలో పుత్రులు కావాలనే కోరికతో పుత్ర కామేష్టి యాగం చేస్తుంటే యాగం మధ్యలో స్వరాన్ని తప్పుగా చదువుతావా, తప్పుడు స్వరం చదివితే తప్పుడు కొడుకులు పుట్టరా దుర్మార్గుడా, ఎంత పని చేసేవరా అన్నాడు. పోనీ అండంలో ఒక మరీ బొత్తిగా మూర్ఖుడా అనేయడమేనా, ఏమండి స్వరభంగం చేశారేమిటి అండం వేరు, మూర్ఖోసిని ఎత్తుకోవడమే మూర్ఖుడు విను అన్నాడు. ఎప్పుడైనా కోరికతో పనులు చేసేటప్పుడు ఆ పనులు తప్పు లేకుండా చెయ్యాలి, దోషము లేకుండా చెయ్యాలి. ఇక్కడ నువ్వు దోషం చేసావు, దీనివల్ల నాకు పుట్టే కొడుకు దోషాలతో పుట్టడా, నీ దోషం వల్ల నేను దోషాలు ఎదుర్కోవాలా అనగానే ఎప్పుడూ కోపం రాని గోపిలుడికి కూడా కోపం వచ్చేసింది. అందులో ఇంతమంది జనం మధ్యలో మూర్ఖ అంటే మండదటండి మరి, ఎరా నన్ను మూర్ఖుడు అంటావా, నువ్వు యజ్ఞం దేనికోసం చేస్తున్నావో నాకు తెలుసు, మూర్ఖస్తే భవితా పుత్ర శఠ శబ్ద వివర్జిత, నన్ను మూర్ఖ అన్నావు గనక నీకిదే నా శాపం, ఈ పుత్రకామేష్టియాగం ఫలిస్తుంది, నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు మూర్ఖుడై పుడతాడు, శబ్దజ్ఞానం లేకుండా పుడతాడు, సరైన మాటలు లేకుండా తడువుకుంటూ పలుకుతాడు, మూర్ఖుడైన కొడుకు నీకు పుట్టుగాక. నీ కొడుకు తడువుకుంటాడు, శబ్దాలన్నీ అపశబ్దాలు పలుకుతాడు, రామానం అంటే లామ అంటాడు, నత్తితో నానాయాతన పడతాడు, వాడికి మాటలు రావు సరిగ్గా, అలాంటి మూర్ఖుడు పుట్టుగాక. ప్రతి వ్యక్తికి గాలి తీసుకోవటం విడిచిపెట్టడం అని ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవడైనా అదుపులో పెట్టగలడా, పెట్టలేడు. నాకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తేడా వచ్చాయి, అందువల్ల స్వరభంగం అయ్యింది. ఇంతోటి దానికి ఆగ్రహించి ఇంతమంది సభ్యుల మధ్యలో నన్ను మూర్ఖుడా అని అసభ్యంగా పలికావు, అందుకే నీకు ఇదే నా శాపం అన్నాడు. ఒక్క దెబ్బకి వీడి అహంకారం దిగిపోయింది దేవదత్తునికి, గతగతలాడిపోయాడు, వణికిపోయాడు, అమాంతంగా కాళ్ళ మీద పడిపోయాడు. మహానుభవ ఎంత అన్యాయంగా శాపం పెట్టేశావయ్యా అని ఏడ్చేట కాసేపు, ఎంత కష్టపడి ఎంత డబ్బు ఖర్చు పెట్టి యాగం చేశాను నేను, పిల్లలు లేరో అని 16 ఏళ్ళు అల్లాడిపోయి సత్సంతానం కలగాలని ఇన్ని రకాల పాట్లు పడి మీలాంటి మహాత్ములు పిలిచి యజ్ఞం చేశాను, నా కర్మయోగం వల్ల, నా నాలుక మీద ఏదో గ్రహం చేరడం వల్ల అనుకోకుండా కోపంతో మూర్ఖ అన్నాను. నేను అనడం తప్పే, సందేహం లేకుండా మహాపాపం చేశాను, కానీ ఆ పాపానికి ఇంత తీవ్రమైన శాపం ఇస్తావా, ఇంత శిక్ష నాకు వేస్తావా, కొడుకులు లేకపోయినా పర్వాలేదు కానీ మూర్ఖుడైన కొడుకు పుడితే వాడిని చూసుకుంటూ నేనేం ఆనందం పొందగలుగుతాను. అక్రోధనాహి మునయః భవంతి సుఖదా సదా స్వల్పే అపరాధే విప్రేంద్ర కథం సప్తస్త్వయాహ్యహం. మహాత్మా, మునులంటే కోపం లేనివాళ్ళు, మహాత్ములైన మునులకు ఎప్పుడూ కోపం ఉండదు, వాళ్ళు పరమశాంత స్వరూపులు. అటువంటి వాళ్ళకి కోపం తెప్పించడం నా దురదృష్టమే. ఒక్కోసారి అంతేనండి, కొంతమందికి జాతకంలో దరిద్రం ఉంటే, దురదృష్టం ఉంటే గురువుల దగ్గరకు వచ్చి గురువులతో స్నేహం చేసి కూడా గురువుల ఆగ్రహానికి గురై దూరమై భ్రష్టులు అయిపోతారట. నా యోగం అలా అయిపోయింది అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ కూడా గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వెకిలి వేషాలు ఇస్తే నీవు ఎన్ని వాగుళ్ళు వాగినా గురువు గారు ఒక్కసారి శాపం పెట్టారంటే ఎందుకు పరిగ్రహకుండా అయిపోతావు. అందుకే నీ తపశ్శక్తి, నీ జ్ఞానం, నీ ధనం మహానుభావుడైన గురువు దగ్గర శాంతంగా ఉన్నంత వరకే ఉపయోగపడతాయి. ఒక్కసారి గురువు గారిని మూర్ఖ అన్నావా, పిచ్చి వేషాలు వేసావా, ఆ దెబ్బతో అక్కడి నుంచి పతనం అవుతావు, అది నాకు తెలుసు. కానీ ఏం లాభం, దురదృష్టవశాత్తు నోరు జారాను. నువ్వు శాంతస్వరూపుడివి, మునులంటేనే అక్రోధనులు, శాంతులు. నన్ను స్వల్ప అపరాధమునకు ఇంత తీవ్ర శిక్ష వేసి శిక్షిస్తావా, ప్రభూ నన్ను అనుగ్రహించు, గురుదేవ నన్ను కాపాడు. మూర్ఖుడైన కొడుకు పుట్టడం కంటే అసలు పుత్రులు లేకుండా ఉండడం మంచిది, కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. అందులో మూర్ఖపుత్రుడు మరీ ప్రమాదం. అందున నాలాంటి పండితుడైన విప్రుడికి మూర్ఖుడు పుడితే ఇంక అంత అవమానం మరొకటి లేదు, అంత బాధ మరొకటి ఉండదు. మూర్ఖుడైన వాడు పూజార్హుడు కాదు. నా పూజార్హ నా దానార్హ నింద్యస్య సర్వకర్మసు. మూర్ఖుడు పూజకి పనికిరాడు. మూర్ఖుడిని ఎప్పుడు పూజించకూడదట. వాడు పండితుడైతేనే విప్రుణ్ణి పూజించమన్నారు. మూర్ఖుడిని పూజించకూడదు, వాడికి దానం చేయకూడదు, వాడు ఎందుకు పనికిరాడు, వాడికి అన్నం పెట్టడం అనేది తప్ప ఇంకే దానం చేయకూడదు అని శాస్త్రం చెబుతున్నది. నాసనే పితృకార్యేషు. మూర్ఖుణ్ణి ఈ తద్దినాలు పెట్టే చోటకి పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టకూడదు. దేవకార్యేషు సద్విజహ, దేవకార్యాలకి పిలవకూడదు. వాడికి ఆకలి వేస్తే అన్నం పెట్టాలి, పండు ఇవ్వాలి, తప్ప ఇంక ఏమీ ఇవ్వకూడదు. ఒకవేళ మూర్ఖుడు తప్ప పండితుడు శ్రాద్ధానికి దొరకకపోతే వినా విప్రేణ కర్తవ్యం శ్రాద్ధం కుశచెటేనవై అన్నాడు. సరైన పండితుడు దొరకకపోతే శ్రాద్ధానికి, అప్పుడు మూర్ఖుడిని పిలవకుండా దర్భలు పరిచి ఇంత అన్నం మెతుకులు దాని మీద వేసేస్తే దానికి కూడా పితృదేవతలు సంతోషిస్తారట. కానీ నతు విప్రేణ మూర్ఖేణ శ్రాద్ధం కార్యం కదాచన, దేవీ భాగవతంలో 37వ శ్లోకంలో చెప్పారు. సరైన వాడు దొరకకపోతే దర్భలు పరిచి మూడింటి మీద మూడు పిండాలు పెట్టేసి పితృదేవతలారా సేకరించండి అంటే సేకరిస్తారట. కానీ మూర్ఖుణ్ణి పిలిచి మాత్రం వ్యసనపరుణ్ణి పాపాత్ముణ్ణి పిలిచి ఆ కార్యక్రమం చేయించకూడదు. ఆహారాదధికం అన్నం నా దాతవ్యం అపండితే, అపండితుడికి మూర్ఖుడికి అన్నము కంటే ఎక్కువగా దానం చేయకూడదు. ఒకవేళ ఇస్తే దాత నరకం ఆప్నోతి గ్రహీతాతు విశేషత. పుచ్చుకున్నవాడు నరకానికి కడతాడు, కానీ వాడికంటే ఎక్కువగా ఇచ్చినవాడు నరకానికి పోతాడు. కాబట్టి అలాంటి కొడుకు మూర్ఖుడు నాకొద్దు బాబోయ్, అంతో ఎంతో చదువుకోవాలి. మహాపండితుడు కాకపోయినా కొంతైనా అక్షరం రావాలి కదండి, కనీసం రాజాదిరాజాయనైనా చదవాలి. మంత్రపుష్పం కూడా చదవడం చేత కానీ మూర్ఖుడు నాకు పుట్టాలంటున్నావు, ఆ పుత్రుడి వల్ల నేనేం లాభం పొందుతాను? నా మాట విను. అసతాం ఉపకారాయ దుర్జనానాం విభూతయః పిచుమందక ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. కాకులు వేప పళ్ళు తింటాయి, వేప చెట్టుకి పళ్ళు ఉంటాయి, అవి కాకులకి ఉపయోగం. అలాగే మూర్ఖుల సంపద నీచ కార్యాలకు వినియోగం అవుతుంది. అంటే నాలాంటి వాడి సంపద మూర్ఖుడైన కొడుకు పుట్టి వాడికి ఇస్తే అది పనికి రాకుండా అయిపోతుంది. అప్పుడు ఈ సంపద వల్ల నాకేం లాభం, నాకొద్దు అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. చాలా ప్రార్థించాడు, పశ్చాత్తాపంతో ఏడ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకే తప్పు చెయ్యకుండా ఉండాలి, కానీ తప్పు చేశాక ఎంత ఏడ్చినా అంత ఎక్కువ ప్రయోజనం ఉండదు. కాలు కాలిందండి, అయ్యో అని అప్పుడు వెళ్ళి ఏ ఆకుల మీద అయినా కాలు పెట్టినంత మాత్రం చేత ఉపయోగం ఉంది? అందుకే మన వాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదన్నారు. కొన్ని ఆకులు ఉన్నాయి, ఆ ఆకులు ఔషధులు. చెయ్యి కాలిన వెంటనే ఆకుని ఇలా చేత్తో పట్టుకుంటే ఆ మంట తగ్గుతుంది, క్రమక్రమంగా కాలిన గాయం మానిపోతుంది. అలాంటి ఔషధులు ఉన్న ఆకులు ఇంట్లో పెట్టుకున్నట్టు ఒకడు, చేతులు కాలేక దాన్ని పట్టుకున్నట్ట. అసలు కాలకుండా చూసుకో, కాలేక పట్టుకుంటే ఓ వారమో 10 రోజులు గాయం మానడానికి పడుతుంది. ఈ మధ్యన ఒకడెవడో ఈ సామెత విని ఆకులు గుచ్చుకుని మరీ వెళ్ళి చేయగలుచుకున్నట్ట. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారన్నారు అని ఆకులు పట్టుకుని వెళ్ళి స్టవ్ మీద చేయిట్టాడు, అయినా చేయగలింది ఏమిటండి అంటాడు. మరి పిచ్చాడా, ఆకులు మండితే పట్టుకుంటే కాస్త చల్లదనం ఇస్తాయని తప్ప ఆకులు చేత్తో పట్టుకుంటే మండకుండా ఉంటుందా, కాలకుండా ఉంటుందా? ఎన్ని రకాల పిచ్చాళ్ళు ఉంటారు ఈ లోకంలో. ఏది ఏమైనా పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము, వెనక్కి తీసుకోలేము, అందువల్లే అడుగుతున్నాను అనగానే ఆయన జాలిపడిపోయాడు. మహానుభావుడు కదా, అందుకని గోపిలుడు తక్షణం ప్రసన్నుడయ్యాడు. అయ్యో నాయన, ఎంత దురదృష్ట సంఘటన జరిగిందిరా ఈ పూట. నువ్వు తొందరపడ్డావు, నేను తొందరపడ్డాను, ఇదే కాలప్రభావం అంటారు అని ఒక్క క్షణం ఖిన్నుడైపోయాడు ఆయన. ఇక్కడ రాశారు ఒక గొప్ప శ్లోకం, క్షణకోపా మహాంతో వై పాపిష్టా కల్పకోపనా.
జలం స్వభావత శీతం పావకాతపయోగత.
నీరు యొక్క లక్షణం చల్లబడ్డం. దానికి ఉదాహరణ చెప్పారు. ఒక ఆయన గిన్నె నిండా నీళ్లు పోశాడు, దాన్ని స్టవ్ మీద పెట్టాడు పొయ్యి మీద. కాసేపటికి నీళ్ళు ఏమయ్యాయి, కొత్త కొత్త ఉడికి మరిగాయి. మరిగిన తర్వాత నీళ్లు తీసి మళ్ళీ కింద పెట్టాడు. కొంతసేపటికి మళ్ళీ ఏమైపోయాయి, నీళ్లు చల్లారిపోయాయి. నీటి లక్షణం చల్లారడం. అందుకే ఎంత మరగబెట్టినా మళ్ళీ ఆ మరగబెట్టిన నీళ్లు స్టవ్ మీద నుంచి పొయ్యి మీద నుంచి అగ్ని నుంచి దూరంగా పెట్టగానే కాసేపటికి మళ్ళీ చల్లారిపోతాయి. వేడి నీళ్లు కూడా కొంతసేపటికి చల్లారతాయి. అలాగే మహాత్ముల యొక్క కోపం ఎటువంటిదంటే క్షణకోపాహ మహాంతోవై. మహానుభావులు క్షణంలో కోపం విడిచిపెడతారట. వాళ్ళ కోపం క్షణంలో వస్తుంది, క్షణంలో పోతుంది, ఎక్కువసేపు పెట్టుకోరు. మహాత్ముల కోపం క్షణకాలములో పోవున్నది. మరి పాపిష్టాహ పాపాత్ములు కల్పకోపనాహ, ఎన్ని కల్పములు గడిచినా ఆ కోపం పోదు వాళ్ళకి. ఇక వాళ్ళు ఎప్పటికీ విడిచిపెట్టనమాట. ఒరే నా చిన్నప్పుడు నువ్వు నా బూరి తినేసేవరే అంటాడు. 70 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అట. ఇద్దరూ కలిసి 5వ తరగతిలో ఎక్కడికో పెడితే అక్కడ ఇద్దరికి విస్తట్లో బూరెలు వేశారట. ఈయనేమో ఆ పక్క ఆయన బూరెలు తినేసేట. 70 ఏళ్ళు ఇప్పుడు కలుసుకున్నా, ఒరే చిన్నప్పుడు నా బూరెలు తిన్నావురో అన్నట్టు. మళ్ళీ మాయదారు కూడా ఇంకెంతకాలం ఈ బూరి, వాడు తిన్నదే దాదాపు 70 ఏళ్ల క్రితం. ఆ బూరి ఏనాడో భూమిలో కలిసిపోయింది. అయినా వీడు యావజ్జీవితం బూరి బూరి అంటాడు. మూర్ఖుల యొక్క కోపం అండి, ఎప్పటికీ కోపం పోదండి. అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళి వెనక్కి వస్తాడనమాట. నువ్వు నన్ను అప్పుడు కొట్టావు, నాకప్పుడు అలా చేసావు అంటాడు. వీడు చేసిన ఉపకారాలు మర్చిపోతాడు. అలాంటి వాళ్ళని పాపాత్ములు అన్నారు. పాపాత్ములు ఎన్ని కల్పములు గడిచినా విరోధం విడిచిపెట్టరు, కోపం విడిచిపెట్టరు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కే తవ్వుతారు. అదే పుణ్యాత్ములు, ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే తిట్టినా మళ్ళీ క్షణంలో వాడొచ్చి కాళ్ళు పెట్టుకోగానే క్షమించమనగానే మర్చిపోతారు. అందుకే మహాత్ముల కోపం తాటాకుమంటన్నారు, గడ్డిమంట. అదే పాపాత్ముల కోపం ఆరని రావణ కాష్టం లాంటిది. అందుకనే దయావంతుడైన గోకులుడు దేవదత్తుడిని చూసి జాలిపడిపోయాడు. సరే నాయన, యజ్ఞం జరిగింది, నువ్వు కూడా తొందరపడ్డావు, నేను తొందరపడ్డాను, దీన్ని ఇప్పుడు నేను మారుస్తున్నాను. శాపం ఇచ్చాక దాన్ని పూర్తిగా తీసుకోలేరట. ఒకసారి శాపం ఇచ్చాక ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించలేము. అందుకే శాపములో కొంచెం మార్పు చేస్తాను. నీకు నా శాపము వల్ల ఒక కొడుకు పుడతాడు, వాడు మూర్ఖుడవుతాడు. 16 ఏళ్ల వరకు సుంఠ వెంట మూర్ఖుడు అని పిలువబడతాడు. 16వ ఏట అమ్మనుగ్రహం వాడికి లభిస్తుంది. జగదంబా కటాక్షము వల్ల విద్వానపి భవిష్యతి, పరమ పండితుడవుతాడు, కవి అవుతాడు. ఈ 16 ఏళ్ళు మాత్రం అనుభవించు. ఏమనుభవిస్తావు, మూర్ఖ పుత్రుడి వల్ల వచ్చే బాధలు అనుభవించు. 16 ఏళ్ళు దాటాక వాడు పండితుడయ్యాక ఆనందం పొందన్నట్ట. పోన్లే, కనీసం 16 ఇయర్స్ తర్వాత అయినా నా కుమారుడు బాగుపడతాడులే అని కొంత సంతోషించాడు. లోపల దుఃఖం ఉండిపోయిందనుకోండి, పూర్తిగా వరం పొందలేకపోయాడుగా. మరి ఒక గొప్ప యజ్ఞం చేసి ఇంత ఖర్చు పెట్టి చివరికి శాపానికి గురవడం ఏంటంటే కర్మ కాకపోతే, యోగం అంటారు దాన్ని. చూసారా, కొంతమంది అన్ని మంచి పనులు చేస్తారు, ఎక్కడో ఏదో ఆ మహాత్ములను గెలుతారు, ఆ గెల్లిన దానికి మళ్ళీ శిక్ష పడుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఉత్తమ కార్యములు చేయువాడు, ఆ ఉత్తమ కార్యములు ఎవరి చేత చేయిస్తున్నాడో ఆ గురువుల ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుకి ఆగ్రహం కలిగించకూడదు, బాధ కలిగించకూడదు అన్నారు. ఆ తర్వాత దేవదత్తుడు యజ్ఞం పూర్తి చేశాడు, పూర్ణాహుతి చేశాడు, అందరికీ ఇవ్వవలసిన దాన ధర్మాలు ఇచ్చేశాడు, పంపాడు వారి వారి స్థానాలకు, వారిని పంపి వారి ఆశీస్సులు పుచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఒక శుభముహూర్తంలో ఆయన భార్య యజ్ఞ ఫలితంగా గర్భవతి అయ్యింది. మరొక శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రంలో పుట్టిందట. రోహిణీయుతే అన్నారు. రోహిణీ నక్షత్రంలో ఒక శుభముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. ఏంటో నేను చాలామంది చూశాను, ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఇబ్బంది పడతారు. కొన్ని వేల జాతకాలు చూశాను, తండ్రికి దూరంగా కొంతకాలము, లేకపోతే కుటుంబానికి దూరంగా ఉండడము, అపకీర్తి పొందడము, ఏదో ఒకటి పాపం. అన్ని శుభాలున్నా ఎక్కడో చోట మళ్ళీ కాస్త కోస్తో కష్టం వస్తుంది. సంపదలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అలాగని వాళ్ళు నానాయాతన పడరు, మళ్ళీ ఐశ్వర్యవంతులు అవుతారు. కృష్ణుడు అంతటి వాడే చిన్నప్పుడు 8 ఏళ్ళు తండ్రికి దూరం అయ్యాడు చూడండి. వీడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు, వీడు కొన్ని ఇబ్బందులు పడ్డాడు. సరే ఇదంతా జాతక విశేషాలు అనుకోండి. క్రమంగా లగ్నం చూసుకుని శుభ ముహూర్తంలో వాడికి చేయవలసిన జాతకర్మాదులు చేశారు. ఉతథ్యుడు అని పేరు పెట్టాడు ఆయన. అనగా వీడు ఏమంటే అది అయిపోతుంది. ఉతథ్యుడు అంటే అన్నది అయిపోయేవాడు. అంత పండితుడు అవ్వాలి వీడు. పండితుడయ్యాక వీడు ఎవరితో అయినా ఏదైనా పలిగితే అది సత్యం అవ్వాలి. వీడు ఎవరికైనా నీకు ఐశ్వర్యం వచ్చుగాక అంటే ఐశ్వర్యం వస్తుంది, సంతాన ప్రాప్తి వస్తుంటే సంతానం వస్తుంది. ఈ విధంగా వీడికి వాక్శుద్ధి కలుగుగాక అనే ఉద్దేశంతో ఉతథ్యుడు అని పేరెట్టాట. ఉతథ్యుడు అనే పేరు ఎవరికి పెడతారు? వాడు అన్నది అయిపోయేవాడికి పెట్టాలి. వీడికి ఆ పేరు పెట్టాడు. క్రమంగా వాడికి అడుగులు వేయడం వచ్చింది, పాకడం వచ్చింది, అన్నీ వచ్చాయి. ఏం వస్తేనే నోట్లో మాట వచ్చేది కాదు. సాధారణంగా ఎవరికైనా రెండేళ్లకే మాటలు వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో పిల్లలు పిడుగులు ఏడాదికే మాట్లాడడం మొదలెట్టేస్తున్నారు. ఏకంగా ఈ మధ్యన ఒక పాప అయితే డాడీ అంది ఒక్కసారిగా. అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, బామ్మ లేదు, అత్త లేదు, డైరెక్ట్గా డాడీ అందండి. అమ్మాయి నాకు మతిపోయింది, పూర్వజనంలో వారు ఏ డాడీని పగలగొట్టు పెట్టిందో కానీ. కొంతమంది పిల్లలు ఏడాది నుంచి ఓంకారం చెప్పిన వాళ్ళని చూశాను నేను. యోగ జాతకులు కొందరు ఉంటారు. ఈ కుర్రగాడికి 8 ఏళ్ళు వచ్చేయట. 8 ఏళ్ళు వచ్చినా మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. రోజు వాళ్ళమ్మ ఒరే రామా అనరా అంటే అని అరగంట సాగదీసి మా అనేవట. మొత్తం మీద రామాయణం అంటే లామా అని వచ్చేది నోట్లోంచి. ఓన్లే కనీసం ముందు దళయి చేర్చి దళయి రామాయణం అంటే ఆ దళయి వచ్చేది కాదు. చాలా యాత్ర పెట్టాడు వాడు వాక్కు లేక. 8వ ఏట వీడికి ఉపనయనం చేశారు. ఉపనయనం అయ్యాక గాయత్రీ మంత్రం బ్రహ్మోపదేశం చేద్దామంటే అది నోట్లోంచి వచ్చింది కాదు. ఓన్లే ఏం రాకపోయినా గురువుల దగ్గరికి చేర్చి గురువు దగ్గర విద్యాభ్యాసానికి పంపితే గురువుల అనుగ్రహంతో పండితుడవుతాడు అనుకుని గురుకులానికి పంపారు. గురువు వాడి చేత రామశబ్దం చెప్పించలేక విసిగిపోయాట. ఎప్పుడైనా సంస్కృతం నేర్పేటప్పుడు ముందు అకారాంతఃపుల్లింగ రామశబ్ద అని రామశబ్దంతో పాండిత్యం వచ్చేటట్టుగా వాడికి విద్య నేర్పుతారు. సంస్కృతం నేర్చుకున్న వాళ్ళందరికీ రామశబ్దమే నేర్పుతారు. సంస్కృతం యొక్క గొప్పతనం అదే, రాముడితో మొదలవుతుంది. అందుకే వాడు జ్ఞాని, కనీసం పండితుడు, సంపన్నుడు అవుతాడు. ఇంగ్లీష్ చదువుల్లాగా సి ఫర్ క్యాట్, బి ఫర్ బ్యాట్ అంటే క్యాట్ లేదు, వీడు బ్యాట్ పట్టుకు తిరుగుతాడు, ఎందుకు పనికిరా కూడా చివరికి ర్యాట్ అయిపడతాడు వచ్చే జన్మలో. ఆ పరమ పవిత్రమైన దేవభాషలో రామశబ్దమే నేర్పుతారు. ఆ రామశబ్దం వీడికి నేర్పడానికి గురువుగారు ప్రయత్నించి ఏదిరా రామహాను అంటే లామహా అనేవాడు. వాడు నీకు మాత్రం ఈ రామా రావటం లేదు, రామరామ ఇంక నీకేం పాఠం నేర్పనన్నాడు గురువు. నోచ్చచార తథోతథ్య సంస్థితో ముగ్ధవత్త ముగ్ధుడులేగా అంటే ఏం చెప్పినా పలక్కుండా అలాగే బిగుసుకుపోతారు చూసారా, వాడిని ముగ్ధుడు అంటారు. కొంతమంది పిల్లల్ని పాఠానికి పిలిస్తే వాడు ఏం చెప్పినా అలా దిష్టి బొమ్మలా కదలకుండా ఉండిపోతాడు. వాడు నోట్లోంచి మాట రాదు. నీ పేరేమిటి? మాట్లాడడం. అన్నం తింటావా? మాట్లాడడం. ఏదన్నా చదువుతావా? మాట్లాడడం. అలా మాట్లాడకుండా బిగుసుకుపోయి కూర్చున్న వాడిని సంస్కృతంలో ముగ్ధుడు అంటారు. వీడు అలా ముగ్ధుడైపోయి కదలకుండా ఉండేవాట. నోట్లోంచి ఒక్క ఉచ్చారణ రాలేదండి. చెప్పారు ఇక్కడ నా ఉచ్చచార, ఏమీ ఉచ్చరించేవాడు కాదు. ఎందుకంటే వాడికి రావడం లా శాపం వల్ల. బహుదా పాఠిత, గురువుగారు వాడిని ఎన్నో రకాలుగా పాఠం చెప్పి బాగు చేయాలని ప్రయత్నించి విసిగిపోయి వాళ్ళ నాన్నని పిలిచి ఏమయ్య దేవదత్త వీడు నిజంగా పండిత పుత్ర అన్నట్టుగా ఉన్నాడు, నువ్వు మహాపండితుడివి, వీడి నోట్లోంచి మాట రావడం లేదు, వీడిని గురుకులంలో ఉంచితే తక్కిన వాళ్ళకు కూడా నత్తి వస్తోంది, వీడి పట్టుకుపో, నీ ఇంట్లోనే ఉంచి చదివించుకో, వీడు వద్దు బాబోయ్ అన్నట. ఎవరన్నా పిల్లలు బాగా చదువుకుంటే రెసిడెన్షియల్ వాళ్ళు తీసుకెడతారు, కానీ చదువుకునే వాడిని వాడు తీసుకెడతాడు? అందుకని వీడిని తండ్రి దగ్గరికి పంపారు. పిత్ర నదదారమతిం శఠ, తండ్రి కూడా ఈ మూర్ఖుడికి ఎన్నో రకాలుగా పాఠం చెప్పడానికి ప్రయత్నించి విసిగిపోయాడు. వాడు అలాగే కూర్చునేవాడు, నోట్లోంచి మాట వచ్చేది కాదు, ఉచ్చారణ లేదు. ఇలా సంవత్సర కాలం గడవగానే తండ్రి నెత్తి నోరు కొట్టుకుని నా కీర్తి అంతా పోయింది, నాకు అప్రతిష్ట తెచ్చి పెడుతున్నాడు ఈ దుర్మార్గుడు, ఎంత కష్టపడి ఎంత ప్రయత్నించినా వీడి నోటి వెంబడి ఒక్క శబ్దము కూడా రావడం లేదు, ఇటువంటి మూర్ఖుడికి తండ్రినై అప్రతిష్ట పొందుతున్నాను, అసలు ఈ దౌర్భాగ్యుడు పుట్టకుండా ఉంటే వదిలిపోయేది, పుట్టిన వెంటనే చచ్చినా బాగుండేది అనుకున్నట్టు పాపం. ఇలా తండ్రి విసుక్కుని తిడుతూ ఉంటే, తల్లి విసుక్కుంటూ ఉంటే, గురువులు బంధువులు అందరూ తిడుతూ ఉంటే, మొత్తం కులమంతా తిడుతూ ఉంటే వాడికి పరమ బాధ కలిగిందిట. నేనేం చెయ్యను అని వాడు ఒక రోజున తన మనస్సులో ఆవేదన పొందాడు. పైకి మాట్లాడలేడు కానీ లోపల లోపల కుంగిపోయాట, నా తప్పే ఉంది, ఏదన్నా శబ్దం ఉచ్చరిద్దామంటే నోట్లోంచి మాట రాదు, అతి కష్టం మీద అన్నం లాంటి మాటలు ఏదో ఒకటి రెండు మాటలు వస్తాయి. ఎక్కువగా మాట్లాడలేడు, అసలు మాట్లాడకపోవడం లేదు కానీ ఉచ్చారణ స్పష్టంగా రాదు. ఏదో పండు అన్నం చూశాను చూడలేదు ఇలాంటి మాటలు వచ్చేవిట. ఇవి తప్ప శబ్దములు నాకు రావు. వేగంగా మాట్లాడితే నత్తి వస్తుంది. నా తప్పు లేకపోయినా వీడికి చదువు రావడం లేదు సొంట అని అందరూ తిడుతున్నారు. నాకు ఎంత తంట వచ్చింది అని పాప ఒక రోజునంతా కుమిలిపోయాట. కుటుంబం మీద వైరాగ్యం కలిగింది, తల్లిదండ్రుల మీద కూడా విరక్తి కలిగింది. ఎందుకంటే రోజు తిడుతున్నారు కదా, విసుక్కుంటున్నారు కదా. అందుకని ఒక రోజున ఇంక ఇంట్లో ఉండడం అనవసరం, ఇంట్లో ఉంటే నాకు విలువ లేదు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర విలువ లేదు, ఎప్పుడన్నా కాసిన మంచినీళ్ళు కావాలంటే నీళ్లు నీళ్ళు అని పక్కవాడిని అడిగేలోపు నోట్లోంచి మాట వెంటనే రాకపోవటం వల్ల పక్కన వాళ్ళంతా తిట్టేవారట, నవ్వేవారట, వీణు చూసి హాస్యంగా పలికేవారట. అందుకని విరక్తి కలిగి ఒక అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా తల్లిదండ్రులకు మాత్రం దూరం నుంచి నమస్కారం చేసుకుని అడవికి వెళ్ళిపోయాడు ఆయన. వైరాగ్య మగవద్విప్రహ జగామవనమప్యసౌ. ఒకరోజున పాపం వైరాగ్యంతో రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కర్తవ్యం తెలియదు, గమ్యం లేదు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ గంగా నది దగ్గరికి వెళ్ళాడు, హరిద్వార ప్రాంతానికి వెళ్ళాడనమాట. అక్కడి నుంచి గంగ మహావేగంగా వెడుతుంది, శ్రీ మహావిష్ణువుకి అది ద్వారం అవ్వడం వల్ల ఆ గంగా తీరానికి హరిద్వార ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడి అయోధ్య, ఎక్కడి హరిద్వార్ ఒకసారి ఆలోచించండి. అక్కడ దాకా నడుచుకుంటూ పోయాట. అక్కడ హరిద్వారంలో గంగానదీ తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు. నాకు సరిగ్గా చదువు రాదు, స్పష్టంగా పలకలేను, నేను పలికే మాటలు కొంత అర్థమవుతాయి కొంత అర్థం కావు. ఏదో గోధుమలు పట్టుకురండి లేక ఓ మామిడి పండు పట్టుకురండి అంటే అర్థమవుతున్నాయి తప్ప పెద్ద పెద్ద పదాలు పలకలేను. మంత్రం రాదు, తంత్రం రాదు, అందువల్ల ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతూ వీలున్నంత వరకు మౌనంతో ఇక్కడ ఉంటాను అనుకుని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. వనవాసం ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టు కింద కూర్చుని ఏమి మంత్రం రాదుగా, అందుకని దేవుడున్నాడు 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 అని మాత్రం మనసు అనుకునేవాట. ఆ ఒక్కటి మాత్రం తెలుసు కనుక భగవంతుడున్నాడు భగవంతుడున్నాడు అనుకునేవాడు. ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నాడు, ఈ రోజు నుంచి ఈ చెట్టు కింద కూర్చున్న నేను మంత్రతంత్రాలు తెలియవు గనక ఒక నియమం పెట్టుకుంటాను, ఈ నియమం వల్ల నాకు లాభం వస్తుంది. ఏమిటది, పొరపాటును కూడా అసత్యం పలకను అనుకున్నాడు. నియమంచ పరం కృత్వా నా సత్యం ప్రబ్రవీమ్యహం స్థితస్తత్ర ఆశ్రమే రమ్యే బ్రహ్మచర్యవ్రతో హి సహా. చాలు, ఒక్క గొప్ప నియమం మాత్రం పెట్టుకున్నాడు, అసత్యం పలకను, నాకున్న ఈ కాస్త భాషతోటి వీలున్నంత వరకు సత్యం పలుకుతాను, కుదరకపోతే నోరు మూసుకు కూర్చుంటాను, నా నోటి నుంచి అసత్యం పలకను అని నియమం పెట్టుకున్నాడు. ఒక్క నియమం పెట్టుకున్నా భగవంతుని అనుగ్రహం పొందొచ్చు. అందులోనే ఆయన పెట్టుకున్నది సామాన్యమైన నియమ, సత్యాన్నాస్తి పరోధర్మ సత్యాత్ నాస్తి పరంతప. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదు. సమస్త లోకాలని పరిపాలిస్తున్నవాడు ఎవరు అంటే సత్యమేట, సత్యమే వేశ్వరలోకే. ఈ లోకములకు భగవంతుడు నీవు పలికే సత్యమే, అబద్ధమాడకు, నిజం పలుకు, అదే నిన్ను దేవుడై కాపాడుతుంది. సత్యే సర్వం ప్రతిష్ఠితం, సత్యములో సమస్తమున్నాయి. అటువంటి సత్యవ్రతం పెట్టుకున్నాడు. అతడు ఒక రోజు ఇలా అనుకున్నట్ట, నాకు వేదాధ్యయనం లేదు, నా వేదాధ్యయనం కించిత్, కొంచెం కూడా వేదం రాదు. జానాతి న జపం తథా, జపం చేయటం తెలియదు, ధ్యానం తెలియదు, దేవతలంటే ఏమిటో తెలియదు, నచైవ ఆరాధనం తథా, ఆరాధనం తెలియదు, ఆసనము తెలియదు, ప్రాణాయామం తెలియదు, ప్రత్యాహారం తెలియదు, భూతశుద్ధి తెలియదు, న మంత్రం కీలకం జాప్యం గాయత్రీంచన వేదసహ శౌచం స్నాన విధిం చైవ తథా ఆచమనకం పునః. నాకు మంత్రం రాదు,
కీలకం రాదు, దిగ్బంధం రాదు, దిగ్విమోకం రాదు, కనీసం ఆచమనం చేయటం కూడా తెలియదు, వంకేశవాయ స్వాహాలు కూడా అనలేను, ప్రాణాయామం రాదు, అగ్నిహోత్రం రాదు, బలిదానం చేయటం తెలియదు, అన్నం వండి భూతబలి అని అన్ని చోట్ల అన్నం వెతుకులు వేయాలి అది తెలియదు, అతిథులను సత్కరించడం తెలియదు, సంధ్యావందనం తెలియదు, సమిధులు తేవడం తెలియదు, తెలిసిందల్లా దంతధావనం, ఆ తర్వాత స్నానం చేయటం, స్నానం చేసేటప్పుడు మంత్రం లేకుండా కాకిలాగే ములగడం వచ్చు నాకు అనుకునేవాడు పాపవాడు, పాప అంత బాధపడ్డాడు వాడు, నాకేమీ రావు, కాకులు నీళ్ళలో ములగడంలా అలాగే నేను ములిగి స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుంటాను, దేవుడు ఉన్నాడు అనుకుని సత్యం పలుకుతాను అని ఈ విధంగా అనుకున్నాడట. ఇది గొప్ప జ్ఞానం అండోయ్, ఇందులో వాడు సత్యము పలుకుతున్నాడు, ఇది జ్ఞానం కూడా. ఎందుకో తెలుసా, నిజంగా మనం ఆలోచిస్తే మనం ఏవో పెద్ద గొప్ప మంత్రాలు చేస్తున్నావా, ఎవడికి వాడి ఈ మధ్యకాలంలో మంత్రవేత్తని తంత్రవేత్తని తాంత్రికుణ్ణి మహాద్భుతమైన శాలనాది నా దగ్గరకు వస్తే మీ కష్టాలన్నీ తీరుస్తానంటే ఏం తీరుస్తాడు, అలా బోర్డు పెట్టుకున్నాడంటే అసలు నమ్మకూడదని శాస్త్రం, మహామహోపాసకుట్ట అని బోర్డు పెట్టుకుంటాడా, ఏ మహాత్ములైన గురువులన్న అలా బోర్డు పెట్టుకుంటారా. శంకరాచార్యులు వారు మనకు ఆదర్శం ఈ విషయంలో. ఆయన ఎంత మాట అన్నాడండి దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో, నమంత్రం నో యంత్రం తదపి చనజానే స్తుతిమహో నజాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథాః నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అమ్మా, నేను నిన్ను ఉపాసన చేద్దామనుకున్నాను కానీ నీకు సంబంధించిన మంత్రం రాదు నాకు, ఏది శంకరుడికి మంత్రం రాదట, ఇంకెవరికి వస్తుంది, సకల మంత్రాలు తనలో పెట్టుకున్న శివస్వరూపుడు ఆయన, శంకర శంకర సాక్షాత్. ఆయన ఏమన్నాడు, నాకు నీ మంత్రం తెలియదు, శ్రీచక్రం వంటి యంత్రాలను వెయ్యడం పూజించడం తెలియదు, స్తోత్రాలు ఎలా చేయాలో తెలియదు, ఆహ్వానం తెలియదు, ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఇవేం తెలియదు అన్నాడు ఆయన. పోని ముద్రలు తెలుసా, అవి తెలియదు, మురుగి ముద్రాం ప్రదర్శయేత్ లాంటి ముద్రలు తెలియవు నాకు, మరేమొచ్చు నాకు, ఏడవడం కూడా చేత కాదు, అమ్మా అమ్మా అని నీకోసం ఏడవడం చేత కాదు, నా జానే విలపనం. పోని దీనికి సంబంధించిన క్రియలు ఏమైనా వచ్చా, అవి రావు, చిట్ట చివరికి ఏమీ రాకపోతే ఏమొచ్చినానైనా, మంత్రం రాదు, తంత్రం రాదు, యంత్రం రాదు, ముద్రలు రావు, ఏడవడం రాదు, ఆహ్వానం తెలియదు, ధ్యానం తెలియదు అంటావు, మరి నీకేమొచ్చంటావేమో, ఒక్కటి మాత్రం వచ్చు, నువ్వు ఉన్నావని నమ్మడం వచ్చు, నిన్ను నమ్మాను, ఆ నమ్మడమే నాకు సిద్ధి అన్నాడు ఆయన. తదనుసరణం క్లేశహరణ, నాకేమీ రావు, నువ్వు ఉన్నావని నమ్మి నిన్ను అనుసరిస్తాను, మా అమ్మ ఉంది అమ్మ ఉంది అనుకుని నిన్ను అనుసరిస్తే అది నా కష్టములు తొలగిస్తుంది, ఇంకంతకంటే ఏం కావాలన్నాడు ఆయన. అంతటి మహాత్ముడు జగద్గురువు శంకరుడు అంటే ఇతడు తెలుసో తెలియకో నాకేమీ రాదనుకుంటూ ఆ స్థాయికి వెళ్ళి నిగర్వి అయిపోయాడు. రోజు స్నానం చేయటం, ఏది గంగలో మంత్రం లేకుండానే ఒడ్డు మీద కూర్చోవడం, ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు కదా, ఎవడేం పెట్టినా తినేసేవాటి పాపం, భక్ష్యాభక్ష్య పరిజ్ఞానం నజానాతి పాపం, అందువల్ల ఎండిపోయినా తినేవాడు, కుళ్ళిపోయినా నిలవన్నదా తినేసేవాడు, ఇలా మొత్తం మీద ఆయన జీవితం గడిపాడు. కానీ సత్యం పలికేవాడు, ఈతడు సత్యము తప్ప అసత్యం పలకడు, పండితుడు కాదు పాపం, పెద్దగా మాటలు స్పష్టంగా ఉండవు, అయినా సత్యం పలుకుతాడు అసత్యం పలకడు అని జనమంతా కలిసి ఉతత్యుడి పేరు మార్చేసి సత్యవ్రతుడు అన్నారు, సత్యమే వ్రతంగా పెట్టుకున్నాడు అన్నారు. ఈ విధంగా ఆయన బ్రతుకు సత్యవ్రతుడుగా మారిపోయింది. చూసారా చివరికి, అప్పుడప్పుడు అనుకునేవాట ఇదంతా దైవానుగ్రహం, నేను ఎప్పుడో పూర్వజన్మలో దేవుణ్ణి తిట్టాను, పిచ్చి పని చేసి ఉంటాను, లేదా నదత్తం పుస్తకం కృత్వ బ్రాహ్మణాయ మహాత్మనే, ఏ మహాత్మునికి ఒక్క పురాణం పుస్తకం దానం చేసి ఉండను, లేదా ఎవరికి విద్యాదానం చెయ్యలేదు, లేదా ఎవరికి ఒక రూపాయి చేతిలో పెట్టలేదు, నచ్చ తీర్థే తీర్థయాత్రలకు వెళ్ళలేదు, తపస్సు చెయ్యలేదు, లేదా పురాణములు ఎవరన్నా చెబుతుంటే వినలేదని కూడా అన్నాడు ఆయన.
32 రోజులు పురాణం జరుగుతుంటే ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూశాను దరిద్రం బుద్ధితోటి. ఆ సీరియల్స్ చూసిన పుణ్యం వల్లే సీరియల్గా దరిద్రపు జన్మ వస్తున్నది అనుకున్నాడు ఆయన. ఇలా నేను ఏదో పొరపాటు చేసి ఇలా పుట్టాను అనుకునేవాట. ఇదంతా నా కాలం కర్మం కాలప్రభావంతో ఇలా ఉన్నాను. కాలస్య వశిగా సర్వే కాలోహి దురతిక్రమ. ఎప్పుడో పూర్వం పొరపాటు చేశాను, కాలప్రభావం అది. కాలానికి ఎవరైనా బొద్ధులైపోవలసింది. కాలం ఎవ్వరం దాటలేం. కాలం వల్లే పుడతాం, కాలం వల్లే శుభం, కాలం వల్లే దుఃఖం, కాలం అన్నిటికీ మూలం, కాలమును ఎవరూ దాటలేము అనుకున్నాడు. ఇలా అనుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపు మళ్ళీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.